అందరూ కూడా ప్రశాంతంగా కూర్చోండి. ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని చిన్నముద్ర వేసుకోండి. 3 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకోండి. సంచిత కర్మల్లో నుంచి కర్మఫలాలు వాసనలు పక్వానికి వచ్చినటువంటి వాళ్ళు మాత్రమే ఈ భూమి మీదకి వస్తూ ఉంటారు. అలా కర్మఫలాలు వాసనలను మూటగట్టుకొని నెత్తిన పెట్టుకొని ప్రారంభ రూపంగా ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి మానవుడు కూడా మోక్షాన్ని పొందటానికి ప్రయత్నం చేయాలి. మోక్షం పొందడం కోసమే మనం ఈ జన్మను తీసుకొని వచ్చాం కాబట్టి దేనికోసమైతే వచ్చామో ఆ పని మాత్రమే మనం పూర్తి చేయాలి. కానీ మనం దేనికి వచ్చామో తెలియక ఏదేదో పనులు చేస్తూ జీవితాన్ని చాలించుకొని మళ్ళీ 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 జన్మలు ఎత్తుతూ ఉన్నాము. ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యఫలం కారణంగా ఒక గురువును ఆశ్రయించి జ్ఞానాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయగలుగుతారు, ఈ జ్ఞాన మార్గంలో నిలబడగలుగుతారు, ఈ జ్ఞాన మార్గంలో సాధనలు చేసి జీవితాన్ని సార్థకం చేసుకోగలుగుతారు. ఒక వ్యక్తి జీవన్ముక్తుడు అయ్యాడు అంటే కేవలం తన జీవితం మాత్రమే తరించట్లేదు, అటు 7 తరాలు ఇటు 7 తరాల వాళ్ళు కూడా తరిస్తూ ఉన్నారు. అలాగనే ఆ కుటుంబం మొత్తం కూడా పవిత్రం అవుతుంది. అది జ్ఞానం యొక్క గొప్పతనం, జీవన్ముక్తి యొక్క గొప్పతనం. కేవలం మనం ఒక్కడమే లాభం పొందట్లేదు, మన పూర్వీకులు కానీ రాబోయే తరాల వాళ్ళు కానీ కూడా ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. ఒకసారి ఒక ఆశ్రమంలో గురువు గారు ఉన్నారు. ఆయన కొంతమంది శిష్యులు ఉన్నారు. ఆయనకి పెళ్ళయింది, భార్య బిడ్డలు కూడా ఉన్నారు. గురువు గారు ఒకసారి భార్యను పిలిచి, దేవి నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళాలనుకుంటున్నాను, వెళుతున్నాను, మరి నువ్వు కూడా వస్తావా లేకపోతే ఇక్కడే ఉంటావా అని అడుగుతాడు. అదేమిటి స్వామి, మీరు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను, నేను కూడా వస్తాను. మరి అయితే ఇప్పుడు మనం ఇలా అర్ధాంతరంగా ఈ శిష్యుల్ని మన బిడ్డల్ని వదిలేసిపోతే వాళ్ళకి జీవనాధారం ఎలా, మన దగ్గర ఏమీ లేదు కదా, అందుకని మీరు రాజు దగ్గరికి వెళ్ళి రాజుని ఆశ్రయించి పరిస్థితి చెప్పండి, చెప్తే వారు కొంత ధనాన్ని కనుక ఇస్తే మనం ఇక్కడ వీళ్ళకి అప్పచెప్పేసి మనం వనాలకు వెళ్ళినట్లయితే మనం ప్రశాంతంగా తపస్సు చేసుకోగలుగుతాం అని చెప్తే సరేనని ఆ గురువు గారు రాజుగారి దగ్గరికి వెళ్తారు. రాజుగారు సభ తీర్చి ఉంటారు, అందరూ కూడా సభికులంతా కూడా కూర్చొని ఉంటారు. ఇట్లా ఈయన గురువు గారు రాగానే అందరూ లేచి నిలబడి స్వాగతం పలికి గౌరవిస్తారు. గౌరవించిన తర్వాత గురువు గారు కూర్చున్న తర్వాత రాజుగారు అడుగుతారు, గురువు గారు ఏం పని మీద వచ్చారు, దేనికి వచ్చారు, మీకేమన్నా కావాలా అని. ఎందుకంటే ఆశ్రమాలని పోషించాల్సిన బాధ్యత ఆ రాజు యొక్క బాధ్యత, ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు యొక్క బాధ్యత. అలాగే ఒక సద్గురువుని కానీ ఒక మహాత్ముని కానీ పోషించాల్సిన బాధ్యత గృహస్థుది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఆత్మజ్ఞానాన్ని 10 మందికి ఎలా తెలియజెప్పాలి, ఏమి చేయాలి, ఎలా 10 మందిని ఉద్ధరించాలి అనే విషయంలోనే వాళ్ళ జీవితాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళ సొంతానికి ఏదో సంపాదించుకోవాలి అని 10 మందిలాగా వాళ్ళు ఆలోచించరు కాబట్టి వాళ్ళని వాళ్ళ యొక్క బాధ్యత గృహస్థులైనటువంటి వాళ్ళు మాత్రం తీసుకుంటారు. అలాగనే ఇక్కడ గురువు గారు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి అడగంగానే గురువు గారు చెప్తారు, ఇట్లా నేను తపస్సు చేసుకోవడానికి వనాలకు వెళ్ళాలనుకుంటున్నాను, మరి ఇక్కడ శిష్యులు ఉన్నారు, కొంతమంది ఉన్నారు, మరి నా బిడ్డలు ఉన్నారు, వాళ్ళ పోషణకు కొంత ధనాన్ని కనుక మీరు ఇచ్చినట్లయితే నేను వాళ్ళకి అప్పచెప్పి తపస్సు చేసుకోవడానికి మేము ఇద్దరం వెళ్తాము అని చెప్పంటే రాజుగారు సంతోషంతో, అంతకంటే భాగ్యమే ఉంది గురుదేవా, మీరే వచ్చి స్వయంగా అడుగుతున్నారు, ఇది నా సంతోషం, నా బాధ్యత, నా అదృష్టం, నా పూర్వజన్మ సుకృతం అని చెప్పి ఎంతో సంతోషపడిపోతాడు రాజు. కానీ ఆ సవితుల్లో ఉన్నటువంటి ఒక అతను లేచి, ఆగండి రాజా, ఏమిటి మీరు అంత సంతోషపడిపోతున్నారు, ఈ గురువులైనటువంటి వాళ్ళు ఏదో వేషాలు వేసుకొని తిని కూర్చుంటూ ఏదో సోమరిపోతులాగా బ్రతుకుతున్నారు, ఇలాంటి సోమరిపోతుల్ని గనక మనం పోషించామంటే మనకు కూడా పాపం చుట్టుకుంటుంది, అందుకని మీరు ఎలాంటి సహాయము చెయ్యొద్దు అని చెప్పి చాలా నిందిస్తూ మాట్లాడతాడు. ఆయన అట్లా నిందిస్తూ మాట్లాడినా కూడా గురువు గారు ఏమీ సమాధానం చెప్పకుండా చిరునవ్వుతో ఆయన ముందు ఎట్లా ఉన్నాడో ఇప్పుడు కూడా అలాగనే కూర్చొని ఉన్నాడు. అందుకే గురువులైనటువంటి వాళ్ళు మంచినైనా చెడునైనా దుఃఖాన్నైనా సుఖాన్నైనా అన్నిటినీ భరిస్తూ ఉంటారే గాని వాళ్ళు దేన్ని కూడా వ్యక్తం చెయ్యరు. వాళ్ళకి తెలుసు జీవితం అశాశ్వతమైందని, అశాశ్వతమైనటువంటి జీవితాలని అజ్ఞానులు మాత్రం ప్రధానంగా భావిస్తారు, జ్ఞానులైనటువంటి వాళ్ళు మాత్రం ఏమాత్రం దేన్ని ఆశించకుండా వాళ్ళ మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తారు అనే విషయం గురువుకు తెలుసు. కాబట్టి అతను నిందించినా కూడా ఏమి మాట్లాడకుండా చిరునవ్వుతో చూస్తూ ఉన్నాడు. అయితే రాజుగారు మాత్రం కోపం వచ్చింది. ఓరు మూర్ఖుడా, నువ్వు వాళ్ళు ఏదో తిని కూర్చుంటున్నారని భావిస్తున్నావు, వాళ్ళు తిని కూర్చునే వాళ్ళు కాదయ్యా, వాళ్ళు భగవంతుడి చేత ఎన్నుకోబడి ఈ భూమి మీదకి వచ్చినటువంటి కారణ జన్మలు. అటువంటి వాళ్ళు తటస్థపడటం మన అదృష్టం, వాళ్ళని పోషించడం మన అదృష్టం. దీన్ని నువ్వు హేళన చెయ్యొద్దు, నీకు పాపం చుట్టుకుంటది, ఈ పాపం ద్వారా నువ్వు అనేక రకాలైనటువంటి నరక యాత్రలు పడాలి, గురువుని ఎవరైతే నిందిస్తూ ఉంటారో వాళ్ళు రాక్షసులుగా పుడతారని మనకు శాస్త్రం చెప్తుంది, కాబట్టి గురువు నింద చెయ్యొద్దు, వాళ్ళు ఎలాంటి సుఖాన్ని సంతోషాన్ని ఆలోచించకుండా మనలాగా సంపాదన అనే రకరకాలుగా పరుగులు తీయకుండా వాళ్ళు ప్రశాంతంగా కూర్చొని అడవుల్లో ఉండి కందమూలాలు తింటూ దొరికిన దాంతో తృప్తి పడుతూ వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉన్నారు, ఎలాంటి ఆందోళన లేకుండా, ఎలాంటి ఈర్ష్య అసూయ లేకుండా 10 మందిని ఉద్ధరించడమే మా జీవిత ధ్యేయం అన్నట్లుగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి ఖరీదైన జీవితం తెలియదు, ఖరీదైన తిండి తెలియదు, ఖరీదైనటువంటి బట్టలు తెలియదు. వాళ్ళు ఉండేది చిన్న చిన్న కుటీరాల్లో నివసిస్తూ ఉంటారు, కందమూలాలు తిని జీవిస్తూ ఉంటారు, అలాగ భిక్షాటన చేస్తూ ఉంటారు. వాళ్ళు అతి వినయంగా ఉంటారు. జీవితం ఎంత అశాశ్వతమైందో వాళ్ళకి తెలుసు కాబట్టి ప్రతి క్షణం కూడా ఎంతో విలువైన దానిగా భావించుకొని వాళ్ళు ప్రతి క్షణాన్ని కూడా సార్థకం చేసుకుంటారు. జప ధ్యానాలతో శిష్యులకి బోధ చేయటంతో అలాగనే అందరికీ అన్ని నేర్పటంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని 10 మందికి చెప్పటంలో ఇలా వాళ్ళ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవ్వరు 100కి 1000కి ఒక్కళ్ళు కూడా ఈ జ్ఞాన మార్గంలో ఉన్నవాళ్ళు లేరు, ఈ జ్ఞానాన్ని అందించే వాళ్ళు లేరు. ఎక్కడో మహానుభావులు మహాత్ములు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ మార్గంలో ఉండగలుగుతారు, ఈ జ్ఞానాన్ని గుర్తించగలుగుతారు, ఈ జ్ఞానాన్ని బోధించగలుగుతారు. అలాంటి గురువుని ఆశ్రయించుకున్నటువంటి వాళ్ళు ఎంతో ధన్యాత్ములు పుణ్యాత్ములు. మనం ఆశ్రయించలేకపోయినా మనం నింద అనేది చేయకూడదు. వాళ్ళ జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు, వాళ్ళు ఏ సుఖాన్ని కూడా వాళ్ళు కోరుకోవట్లేదు, కేవలం పరమాత్మ యొక్క ధ్యానంలోనే వాళ్ళు గడుపుతూ ఉన్నారు. వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉండి ఎంత ధ్యానమగ్నులై ఉంటారో అంతగా మనకి జ్ఞానాన్ని అందించగలుగుతారు. వాళ్ళు అందించే జ్ఞానం వల్ల మాత్రమే మనం తరించగలుగుతాము. ఈ ప్రపంచంలో గురువు మాత్రమే తరింపజేయగలుగుతాడు కానీ ఇంకా ఎవరు కూడా ఎవరిని తరింపజేయలేరు. లౌకిక జ్ఞానం ఎవరైనా అందిస్తారు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం ఒక జీవుడు ఎన్నో జన్మల్లో చేసినటువంటి పాపకర్మలు పుణ్యకర్మలు ఇవన్నీ కూడా నశించేటటువంటి సంచితం నశించాలంటే ఒక్క గురువు మాత్రమే దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించగలుగుతాడు. మన జన్మలు అంతం కావాలంటే గురువు అందించే జ్ఞానం ద్వారా మాత్రమే ఈ జన్మలు అంతమైతే తప్పించి ఇంకా ఎవరు కూడా ఎవరిని పోషించలేరు, ఎవరిని ఏమి చేయలేరు. దాన ధర్మాలంటే ఎవరైనా చేయగలుగుతారు, అలాగనే సత్కార్యాలు చేయాలంటే ఎవరైనా చేయగలుగుతారు అనని చెప్తాడు. చెప్పేటప్పటికీ ఆ ఎదిరించినటువంటి వాడు సిగ్గుతోటి కలవంచుకొని గురుదేవుల దగ్గరకు వచ్చి గురుదేవుల పాదాల మీద పడి, మహాత్మా, మీ యొక్క గొప్పతనాన్ని నేను తెలుసుకోలేకపోయాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని నిందించాను, నన్ను క్షమించండి ఈ పాపాత్మని అని చెప్పి గురువు గారి పాదాల మీద పడి క్షమాపణ అడుగుతాడు. అప్పుడు గురువు గారు అంటారు, నాయన తెలుసుకున్నావు, ఇది నీ పూర్వజన్మ సుకృతం, ఇప్పటికైనా నువ్వు తెలుసుకున్నావు, ఇది నీ అదృష్టం అని చెప్పని తల మీద చేయిబెట్టి దీవిస్తాడు. అలాగనే మహారాజును కూడా పాదాల మీద పడి క్షమించు రాజా అని చెప్పానని ఆ సభికుడు వెళ్ళి తన స్థానంలో తన కూర్చుంటాడు. అప్పుడు రాజుగారు చెప్తాడు, నాయన నీకు ఇంకా జీవిత సత్యం అనేది ఇంకొకటి చెప్తాను విను. ఒకసారి ఒక రాజ్యంలో ఒక అతను ఉంటాడు, చాలా పేదవాడు, కానీ ఎలాంటి సంపాదన లేకుండా ఎక్కడో పొలాల దగ్గరికి వెళ్ళి ఆ గింజలు ఏరుకొని తెచ్చుకొని అవి వండుకొని తినే జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. అలాంటి రైతు దగ్గర అలాంటి పేద రైతు దగ్గరికి ఒకసారి దుర్వాస మహామనిషి వస్తాడు. వచ్చిన తర్వాత అతి కష్టం మీద దుర్వాసుడికి ఆతిథ్యాన్ని ఇస్తాడు. అలాగనే ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి ఆ రైతు దగ్గరికి దుర్వాసుడు వస్తూ ఉంటాడు. వస్తూ ఉంటే ఆయన ఆతిథ్యాన్ని ఇస్తూ ఉంటాడు. కొంతకాలం గడిచిపోయిన తర్వాత దుర్వాసుడు అంటాడు, బిడ్డ నీ అతిథి మర్యాదలకి నేను ఎంతో సంతోషపడ్డాను, అందుకని నీకు స్వర్గప్రాప్తి కలిగించడానికి నేను నిన్ను దీవిస్తున్నాను, స్వర్గప్రాప్తి కలగాలని అంటాడు. అలాగా స్వామి, స్వర్గప్రాప్తి అంటే ఏమిటి, అసలు స్వర్గం అంటే ఏమిటి, స్వర్గంలో అసలు ఏముంటాయి అని చెప్పి అంటాడు. అంటే స్వర్గంలో ఇంద్రుడు ఉంటాడయ్యా, కామధేను కల్పతరు అన్నీ ఉంటాయి, అన్ని భోగాలు ఉంటాయి, ఈ దేహం లేకుండా ఎన్నో సుఖభోగాల్ని అనుభవించవచ్చు, అలాగే అమృతాన్ని తాగచ్చు, అమృతాన్ని తాగితే అక్కడ అమృతం తాగితే అమరులవుతారు, ఎన్నో స్వర్గభోగాలను ఎన్నో సంవత్సరాలు ఉండి అనుభవించవచ్చు. అంటే అలాగా స్వామి, మరి ఈ స్వర్గభోగాలు అనుభవించిన తర్వాత ఏమవుతాము అని అడిగితే, నీ స్వర్గభోగాలు ఖర్చు అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ భూమి మీదకు రావాల్సిందే నాయన, మళ్ళీ ఈ భూమి మీదకు వచ్చి నువ్వు మళ్ళీ అనుభవించాల్సిందేను. అంటే స్వామి, ఇంత కష్టపడి చేసి ఇన్ని పుణ్యకార్యాలు చేసి స్వర్గలోకానికి వెళ్తాను మీరు చెప్పినట్టు, మరి వెళ్ళి మళ్ళీ అనుభవించిన తర్వాత పోనీ మళ్ళీ తిరిగి రాకుండా ఉంటాను అంటే కాదు, మళ్ళీ తిరిగి వస్తానని చెప్తున్నారు, ఇంత మాత్రం దానికి మళ్ళీ తిరిగి వచ్చేదానికి ఎందుకు స్వామి ఆ స్వర్గలోకం నాకు నాకొద్దు, నేను తరించే మార్గాన్ని నాకు తెలియజేయండి, మీరు మహాత్ములు కాబట్టి నాకు తరించే మార్గాన్ని తిరిగి రానటువంటి మార్గాన్ని నాకు తెలియజేయండి, దీని ద్వారా నేను ఎంతో లాభం పొందుతాను, నాకు మళ్ళీ మళ్ళీ ఈ జీవితాన్ని తీసుకొని ఈ బాధలన్నీ పడేటటువంటి ఆలోచన నాకు లేదు అని చెప్పంటే, అప్పుడు దుర్వాసుడు ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తాడు. దుర్వాసుడు బోధించినటువంటి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ బీదరైతు ఎంతో అద్భుతంగా సాధనలు చేస్తూ ఉంటాడు. ఇదే ప్రపంచం, ఎందుకంటే స్వతహాగా అతను దేనిని కోరుకోడు, ఏ ఈర్ష అసూయ లేవు, ఎవరితోటి సంబంధం పెట్టుకోలేదు కాబట్టి అంతకుముందు కొంత మనస్తత్వం ఈ జ్ఞాన మార్గానికి అనుకూలమైనదిగా ఉంది కాబట్టి అతనికి జ్ఞాన మార్గం అనేది అంత కష్టం అనిపించలేదు. ఆ మహాత్ముడు దుర్వాస మహాముని బోధించినటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆచరించడానికి చాలా తేలిగ్గానే అనిపించింది, ఎందుకంటే ఆయన ఎవరి విషయాలు పట్టించుకోడు, ప్రాపంచిక విషయాలు పట్టించుకోడు, ఈర్ష్యా ద్వేషాలు లేవు, ఉన్నదానితో తృప్తి పడుతూ ఉంటాడు, ఏదేదో చేసి సంపాదించాలి, కూడబెట్టాలి, దీన్ని నిల్వ చేసుకోవాలి అనే ఆలోచన లేదు, ప్రశాంతంగా ఏదో ఆ పొలంలో దొరికినటువంటి 4 గింజలు ఏరుకొని వచ్చి ఏ రోజుకు ఆ రోజు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు కాబట్టి ఎలాంటి బాధలబంది లేదు, దాచిపెట్టుకున్నవి ఎవరో ఒకళ్ళు దోచుకెళ్తారేమోనని భయమూ లేదు, ఏదో ఒక చిన్న కుటీరం లాగా గడ్డితోటి ఒక కుటీరం వేసుకొని ఆ కుటీరంలో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అతను తొందరగానే ఈ మార్గంలోకి రాగలిగాడు. అంతకుముందు మనసంతా కూడా జ్ఞాన మార్గానికి అనుకూలమైనటువంటి మనసులాగానే ఉంది కాబట్టి ఈ బీజం అనేది వెంటనే ఆ మనసులో నాటుకుంది. వెంటనే ఆ మనసులో నాటుకోటాన ఆ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకొని ఆచరించి ఎంతో పట్టుదలతో సాధనలు చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ పూర్తిగా జపధ్యానాలు చేస్తూ ఆ జ్ఞానంలోనే ఉంటూ ఆయన జీవితాన్ని చరితార్థం చేసుకున్నాడు. అలా మనసు గనక ఆ జ్ఞానానికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో గనక మన మనసు ఉంటే ఈ జ్ఞానం అనేది వెంటనే మనకి ఆ మనసుకి పడుతుంది, మనం తీవ్రమైనటువంటి సాధనలు చేయగలుగుతాం. అందుకే మనలో కొంతమంది ఒక రకంగా ఉంటారు, కొంతమంది ఒక రకంగా ఉంటారు. కొంతమంది యొక్క భక్తి ఒక రకంగా ఉంటుంది, కొంతమంది యొక్క భక్తి ఇంకొక రకంగా ఉంటుంది. కొంతమంది చూపే గౌరవం ఒక రకంగా ఉంటుంది, కొంతమంది చూపే గౌరవం ఇంకో రకంగా ఉంటుంది. ఎందుకు ఈ తేడాలు? ఒకే గురువు దగ్గర జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం కదా అంటే అదంతా కూడా వాళ్ళ వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి పరిపక్వతను బట్టి వాళ్ళకి ఆ అనుభూతి అనేది కలుగుతుంది. గురువుని దర్శించినప్పుడు వాళ్ళకి కలిగేటటువంటి అనుభూతి కూడా వాళ్ళ మనసు యొక్క పరిపక్వతను బట్టే వాళ్ళకి కలుగుతుంది. అంతేగాని ఇందులో తేడా అంటూ ఏం లేదు. వాళ్ళ మనస్సు యొక్క ప్రశాంతతను బట్టి, మనసు జ్ఞానాన్ని స్వీకరించే పద్ధతిని బట్టి, మనసు గురువు మనసులో గురువుకున్నటువంటి స్థానాన్ని బట్టి మన మనసు అలా స్పందన మనసులో స్పందన కలుగుతూ ఉంటుంది. కొంతమంది ఏడ్చేస్తారు, కొంతమంది ఏమో మాటలు రాకుండా లోపల లోపలే లోపల లోపలే పైకి ఏమీ మాట్లాడలేరు, మాటలు రావు, మౌనంగా కూర్చొని వాళ్ళ యొక్క ఆ మనసులో ఉన్నటువంటి భక్తిని ప్రదర్శించుకుంటుంటారు. కొంతమంది మామూలుగానే ఉంటారు, ఇలా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎవరు ఎలా ప్రవర్తించినా ఏమి చేసినా మన మనసులో పరిపక్వత అనేది తెచ్చుకోవాలి మనం. ఇంత జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం, జీవితం అశాశ్వతమైంది. పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకున్నాము, పిల్లల్ని కన్నాము, బాధ్యతలు తీర్చుకున్నాము, పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళీ పెళ్లి చేసుకుంటాం, మళ్ళీ పిల్లల్ని కంటాం, మళ్ళీ వాళ్ళని పోషిస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ పోతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ ఇంక ఇంతే తప్పి జీవితంలో మార్పు అనేది ఏదన్నా ఉందంటే ఏమీ లేదు. కాకపోతే మార్పులు ఎక్కడున్నాయంటే కష్ట సుఖాల్లో ఎక్కువలు తక్కువలు ఉండొచ్చు, ఆస్తిపాస్తుల్లో ధనంలో ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ జీవితం మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఇంతే, రావటం అనుభవించడం పోవటం, రావటం అనుభవించడం పోవటం. దీనికోసం పోని పోయిన వాళ్ళం పోయినట్టుంటున్నామా, మళ్ళీ వస్తున్నాం, వచ్చిన వాళ్ళం వచ్చినట్టుంటున్నామా, మళ్ళీ పోతున్నాం. సరే పోయిన వాళ్ళం ఏమన్నా ఆషామాషిగా మళ్ళీ భూమి మీదకి వస్తున్నామా, కాదు. ఎన్నో రకాలైనటువంటి కష్టాలని అనుభవించి ఈ భూమి మీదకి వస్తున్నాం. భూమి మీదకి రావటానికి కష్టం, తల్లి గర్భంలో కష్టం, భూమి మీద పడిన తర్వాత కష్టం, భూమి మీద అనుభవించే కష్ట సుఖాలతో కష్టం, బిడ్డలతో కష్టం, భర్తతో కష్టం, భార్యతో కష్టం, సమాజంతో కష్టం, బంధువులతో కష్టం, ఆస్తిపాస్తులతో కష్టం, అన్నిటితో కష్టాలు కష్టాలు కష్టాలు. ముందుగా మనసుతో పెద్ద కష్టం, ఈ మనసును కంట్రోల్ చేయటం అనే దాంతో పెద్ద కష్టం. మరి ఇన్ని కష్టాలని అనుభవించడం కోసం మరి మన జీవితం కావాలని కోరుకుందామా? లేకపోతే ఇవన్నీ నాకేమి వద్దు, హాయిగా ఆనందంగా ఆనందప్రదమైనటువంటి నా సొంతింటిలో పరమాత్మ ఒడిలో నేను హాయిగా విశ్రమిస్తాను, సంతోషంగా ఉంటాను, ఇంకా నాకు ఈ నరక బాధలు నాకు వద్దు అని అనుకుందామా? మన నిర్ణయాన్ని బట్టే మన సాధన అనేది ఉంటుంది, మన నిర్ణయాన్ని బట్టే మన పట్టుదల ఉంటుంది, మన నిర్ణయాన్ని బట్టే మనకి ముందు జన్మ అనేది ఉంటుంది. ఈ జన్మలో చేసినటువంటి సాధన ఒకవేళ జీవన్ముక్తిని పొందలేకపోయినప్పటికీ మరుజన్మలో ఇదే మనకు పెట్టుబడి అవుతుంది. కాబట్టి ఇంకా పెట్టుబడి అంటూ మన జీవితంలో ఏదీ లేదు. మనం సంపాదించినవన్నీ ఈ జన్మలో ఇంతటితో అయిపోతున్నాయి. నువ్వు ఎన్నిళ్ళు కట్టినా, ఎంత నగలు చేయించుకున్నా, ఎన్ని భోగాలు అనుభవించినా ఈ జీవితంతో అయిపోతుంది. వచ్చే జన్మలో ఈ ఇంటితో సంబంధం లేదు, ఈ కుటుంబంతో సంబంధం లేదు, ఈ ఊరితో సంబంధం లేదు, దేనితో కూడా సంబంధం లేదు. ఒక్క తరతరాలకి జన్మ జన్మలకి సంబంధం ఒక్క పరమాత్మతో మాత్రమే మనకి సంబంధం. ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మతో మాత్రమే మనకు సంబంధం. అయితే ఎందుకు పరమాత్మతో సంబంధం? ఈ బాహ్యమైనటువంటి విషయాలతో మనకు ఎందుకు సంబంధం? ఏ జన్మకు ఆ జన్మకి వదిలిపోతుందంటే ఇవన్నీ కూడా మారిపోయేవి కాబట్టి ఇవన్నీ కూడా మారిపోతూ ఉంటాయి. కానీ మారంది ఒకే ఒక్క పరమాత్మ. నువ్వు ఎన్ని జన్మలెత్తినా, ఎన్ని యుగాలు గడిచినా, ఏమి జరిగినా కూడా మారకుండా, శాశ్వతంగా కదలకుండా అంతటా నిండి ఉండేది ఒక్క పరమాత్మగా మాత్రమే. కాబట్టి ఆ పరమాత్మతో గనక సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే, భగవంతుడితో గనక సంబంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే, నేను ఆత్మను, నేను పరమాత్మను, ఈ దేహ మనోబుద్ధుల్ని సాక్షిగా చూస్తూ ఉంటాను, ఈ దేహ మనోబుద్ధుల్ని నేను తగిలించుకున్నటువంటివి అనే విషయాన్ని మనం మనసుకి బాగా పట్టించి ఆ సాధన చేస్తూ ఉన్నట్లయితే, క్రమక్రమంగా క్రమక్రమంగా ఈ దేహ మనోబుద్ధిని సాక్షిగా చూడటం అలవాటు అవుతుంది. సాక్షిగా చూసిన తర్వాత సాక్ష్యం మాయమైపోతుంది, సాక్షి మాత్రమే మిగులుతుంది. కార్యం మాయమైపోతుంది, కారణం మాత్రమే మిగులుతుంది. ఈ జగత్తు మాయమైపోతుంది, ఈ జగత్తు కారణమైనటువంటి పరమాత్మ మాత్రమే మిగిలిపోతాడు. పరమాత్మ మాత్రమే మిగిలిపోతాడు అంటే ఏదో మనకంటే వేరుగా ఉంది అని కాదు, మనమే పరమాత్మ అయిపోతాం. మనమే నేను ఆత్మను అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించి అనుభూతికి తెచ్చుకోవాలంటే సాధన అనేది తీవ్రంగా చేయాలి. ఏదో ఆషామాషిగా చేస్తే కాదు, మన ఆషామాషిగా చేస్తే మనకు వచ్చే జన్మలు కూడా ఆషామాషిగానే ఉంటాయి. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి సాధన చేస్తామో ఎన్నో జన్మలు వెనక్కి పోయి ఈ సాధనకు అనుకూలమైనటువంటి జన్మే మనకి వస్తుంది. కాబట్టి ఈ సాధనకు అనుకూలమైనటువంటి జన్మ వచ్చినప్పుడు మళ్ళీ ఆ జన్మలో కూడా మనం తీవ్రమైనటువంటి సాధన చేస్తాము, పరమాత్మకి దగ్గర కాగలుగుతాము, ఆ జన్మలో మనం మోక్షాన్ని పొందగలుగుతాం. కాబట్టి తీవ్రమైనటువంటి సాధన చేస్తూ దేహ మనోబుద్ధిని సాక్షిగా అనుక్షణం కూడా ఇది చేసుకుంటుంది, ఇది చేసుకుంటుంది, నాదేం లేదు అనే భావన మనం చేస్తూ ఉన్నట్లయితే మనం ఆ జీవన్ముక్తిని పొందగలుగుతాము. మన స్వరూపంలో మనం నిలబడగలుగుతాము. మనం ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి చేరుకోగలుగుతాము. మన స్థానం పరమాత్మ. పరమాత్మ నుంచి వచ్చినటువంటి మనం పరమాత్మగా మిగిలిపోతాం. అదే ముక్తి, అదే మోక్షం, అదే జీవన్ముక్తి. దాన్ని సాధించడం కోసమే మనం ఈ భూమి మీదకి వచ్చాం. కాబట్టి ఆ పని మీద మాత్రమే దృష్టి పెట్టుకున్నాము. ఎందుకంటే బాధ్యతలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు మనం ఇంకా చేయాల్సిన ఘనకార్యాలు ఏమీ లేవు. చేయాల్సిన ఘనకార్యం ఏదన్నా ఉంది అంటే అది ముక్తిని పొందటానికి చేయవలసిన సాధన ఒక్కటే. ఇంకా ఇప్పుడు కొత్తగా సంపాదించేది ఏమి లేదు, ఏదో అనుభవించేది ఏమి లేదు. చేయాల్సిన సాధన మాత్రం జీవన్ముక్తిని పొందటం కోసమే. కాబట్టి ముక్తిని పొందటానికి కావలసిన సాధన అందరం చేసి ఈ జీవితాన్ని సార్థకం చేసుకుందాం. హరి ఓం.